സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം.
యాభై రెండవ పేజీ ముప్పై తొమ్మిదవ శ్లోకం.
ఇచ్ఛాదిరాగాది సుఖాధిధర్మికా సదా ధియ సంస్కృతి హేతవ పరే యస్మా ప్రసుప్తౌ తదభావతః పరః సుఖస్వరూపేణ విభావ్యతే హినః సుఖస్వరూపేణ విభావ్యతే.
ప్రతి మనిషి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఒక నాణ్యానికి రెండు ప్రక్కలు ఎలా ఉంటాయో బొమ్మ బొరుసు, అదే విధంగా ప్రతి మనిషికి జీవితంలో సుఖదుఖాలు రావడం చాలా సహజం, వెలుగు నీడల్లాగా. సుఖం వస్తే అందరం అనుభవిస్తాం, ఆనందంగా ఉంటాం. దుఃఖం వస్తే ఎందుకు వచ్చింది అని మనసులో ప్రశ్నించుకుంటాం. సుఖం వస్తే ఎందుకు వచ్చింది అని ప్రశ్నించాం కదా. సుఖం వచ్చినప్పుడు ఎందుకు సుఖం వచ్చింది అని ప్రశ్నిస్తున్నామా? లేదే. కానీ దుఃఖం వచ్చినప్పుడు మాత్రం ప్రతి వ్యక్తి మనస్సులో గాని లేకపోతే బహిరంగ గాని వ్యక్తం చేయడం, ఎందుకు వచ్చింది దుఃఖం అని ప్రశ్న ఉదయిస్తుంది. అంటే ఏమిటి అర్థం? నాకు ఈ దుఃఖం రాకూడదు, ఎందుకు వచ్చింది నాకు రాకూడదే, ఎందుకు వచ్చింది? ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో నాకు దుఃఖం వచ్చింది పర్వాలేదు రానివ్వండి అంటాడా? అన్నాడు కదా. ఏ ప్రాణి కూడా దుఃఖాన్ని ఇష్టపడదు కదా, కష్టాన్ని ఇష్టపడదు కదా. అంటే దీనివల్ల మనకేం తెలుస్తుంది? దుఃఖం అనేది మన స్వరూపం కాదు, అందుకనే మనం ఇష్టపడం. కంటిలో నలుసు పెడితే ఉండొచ్చు కదా కాసేపు, ఏమవుతుంది? అది ఫారిన్ బాడీ అంటారు దాన్ని, బయట నుంచి వచ్చింది. అది నా కంటిలో నలుసు నన్ను బాధిస్తుంది. దుఃఖం కూడా కంటిలో నలుసు లాంటిదే, ఫారిన్ బాడీ అంటారు. అది నా యొక్క స్వరూపం కాదు, నాకు ఇష్టం లేనిటువంటి అటువంటిది దుఃఖం. ఎలాగైతే కంటిలో నలుసు పెడితే ఇష్టపడనో, ఏమైంది కసిపి పెడితే ఉంటే పోతుంది తర్వాత, ఏమవుతుంది? అది పోయేదాకా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఈ శరీరానికి సంబంధించినది ఏదైనా బయట నుంచి వస్తే ఈ శరీరం తట్టుకోలేదు. ఈ శరీరానికి సంబంధించినటువంటి నలుసు ఈ శరీరానికి కనుక బాధ కలిగిస్తే ఈ శరీరం దాన్ని బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తుంది. కంటిలో నలుసు లాంటిది ఏదైనా సరే. అదేవిధంగా మనిషి దుఃఖం గనక వస్తే దాన్ని బయటికి పంపే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దుఃఖం వద్దు నాకు, రాకూడదు అంటాడు. ఇప్పుడు లక్ష్మణుని వారు అడుగుతున్నారు, ఈ దుఃఖం ఎందుకు వస్తున్నది? మా ఉదిరిన గారిని అడవిలో దించిన తర్వాత నా మనస్సంతా కకావికలమైంది. మనస్సంతా కకావికలమైపోయింది. కారణం ఏమిటి అంటే రాముని వారు చెప్తున్నారు, ఏం లేదు నాయన, సింపుల్, చాలా చిన్న కారణమే అన్నారు. ఏమిటా చిన్న కారణం అంటే అధ్యాస అన్నారు. అధ్యాసం అన్నారు. అధ్యాసం అంటే ఏమిటి? లేని దుఃఖాన్ని ఉన్నట్లుగా నువ్వు భావిస్తున్నావు, ఇదే అధ్యాసం. లేని దాన్ని ఉన్నట్లుగా నువ్వు భ్రమిస్తున్నావు, ఆ దుఃఖం ఉన్నట్లుగా భావిస్తున్నావు. ఎలాగైతే పాము లేని చోట తాడు చూసి పాము అనుకున్నావు, భయపడ్డావు భ్రమ వల్ల, అదే అధ్యాస. అదేవిధంగా ఇక్కడ సుఖస్వరూపమైన బ్రహ్మ మీద నీ స్వరూపం బ్రహ్మస్వరూపం, దాని మీద లేనటువంటి దుఃఖాన్ని నువ్వు అధ్యాసం చేశావు, కల్పించుకున్నావు. అది కల్పించుకోవడం వలనే భయం, దుఃఖం అన్నీ వస్తాయి ఆ అధ్యాసం వల్ల. ఆ అధ్యాసం ఎందువల్ల అంటే అజ్ఞానం వల్ల. ఈ అధ్యాసం ఎందుకు చేసుకున్నాం మనం? అజ్ఞానం వల్ల. పాము లేని చోట పామును ఎందుకు అధ్యాసం చేశాం? తాడు తెలియకపోవడం వల్ల. తాడు తాడుగా తెలిస్తే నేను పామును కల్పిస్తానా? తాడు మీద కల్పించను కదా. పాము మీద తాడు మీద పామును కల్పించడం అధ్యాసం. ఈ అధ్యాసం చేయడానికి కారణం తాడు అజ్ఞానం, రజ్జు అజ్ఞానం. ఆ త్రాటి అజ్ఞానం వల్లనే కదా అధ్యాసం చేశాను నేను. అదేవిధంగా ఈ బ్రహ్మం మీద ఈ యొక్క భయము, జనన మరణాలు ఇవన్నీ కూడా అధ్యాసం చేశాను, కల్పించుకున్నాను. దిగులు, చింత అన్ని కల్పించుకున్నాను. ఈ అధ్యాసం ఎందుకు చేశాను? అజ్ఞానం వల్ల చేశాను. అక్కడ త్రాడి అజ్ఞానం అయితే ఇక్కడ ఏం అజ్ఞానం అంటే బ్రహ్మ అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం. నీవు ఆత్మని తెలుసుకోక ఆ ఆత్మ అజ్ఞానం వల్ల నువ్వు అధ్యాసం చేశావు. ఆ అధ్యాసమే దుఃఖానికి కారణం, భయానికి కారణం, దిగులకు కారణం, చింతలకు కారణం, సంసారం జనన మరణ చక్రానికి కారణం. కనుక నీ దుఃఖానికి ఎవరు కారణం? అధ్యాసం. అధ్యాసానికి ఎవరు కారణం? అజ్ఞానం. ఏ అజ్ఞానం? ఆత్మ అజ్ఞానం. నీ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవడమే ఆ అజ్ఞానమే అధ్యాసానికి కారణం, అధ్యాసమే దుఃఖానికి కారణం. మరి ఇప్పుడు ఈ దుఃఖం పోవాలంటే అధ్యాసం పోవాలి, అంతే కదా. పాము భయం పోవాలంటే పాము కనపడుతున్న భ్రాంతి పోవాలి. అధ్యాసం అంటే భ్రాంతి. భయం పోవాలంటే భ్రాంతి పోవాలి. భ్రాంతి పోవాలి అంటే జ్ఞానం రావాలి, త్రాటి జ్ఞానం రావాలి. తాడు జ్ఞానం రావాలి అంటే లైట్ వేయాలి. లైట్ వేస్తే త్రాటి జ్ఞానం వస్తే అజ్ఞానం పోతే భ్రాంతి పోతే దుఃఖం పోతుంది. ఉదాహరణ చెప్పుకుంటూ వస్తున్నా, లేకపోతే మీరు పట్టుకోలేరు ఈ విషయాన్ని, చాలా కష్టం. అదేవిధంగా ఇప్పుడు మనం దిగులు, చింత, భయం జీవితం అంతా బాధపడుతున్నామే, దీనికి కారణం భ్రాంతి, అధ్యాసం. బ్రహ్మ మీద ఇవన్నీ కల్పించుకున్నాం. ఎందుకు కల్పించుకున్నాం? ఆత్మ అజ్ఞానం. ఆ ఆత్మ అజ్ఞానం పోవాలి అంటే ఆత్మ జ్ఞానం రావాలి. అర్థమైందా? సో ఆత్మ జ్ఞానం వస్తే ఆత్మ అజ్ఞానం పోతుంది, ఆత్మ అజ్ఞానం పోతే భ్రాంతి, అధ్యాసం పోతుంది, అధ్యాసం పోతే నీకు దిగులు, చింత, భయము ఏమీ ఉండవు, ఆనందంగా ఉంటావు. ఎప్పుడు రెమెడీ కావాలా? ఇష్టపడతారా? తొందరగా కావాలి. అసలు ఈ అధ్యాసం ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు మనకు రెమెడీ డాక్టర్ గారి దగ్గరికి వెళితే డయాగ్నోస్ చేస్తారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? వీడికి ఎలా వచ్చింది? కారణం ఏమిటని చెప్పి డయాగ్నోస్ చేస్తారు కదా, పరీక్ష చేస్తారు కదా. ఇప్పుడు మనం కూడా పరీక్ష చేయాలి. మనకి ఇది ఒక వ్యాధి. అజ్ఞానమే భవబంధం అంటారు దీన్ని. ఇదే వ్యాధితో సమానం, భవరోగం అంటారు దీన్ని. డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాబెటీస్, ఆస్మాలు ఎట్లాగైతే వాళ్ళ జాబితాలో కొన్ని రోగాల పేర్లు ఉంటాయో, మన వేదాంత శాస్త్రంలో కూడా ఈ యొక్క భవరోగం అంటారు దీన్ని. అజ్ఞానమే భవరోగం అన్నారు. సంసార రోగం అని అర్థం. రోగం అంటే దుఃఖమే కదండి. ఏమండి, రోగం ఉన్నవాడు ఎవడన్నా సుఖంగా ఉంటాడే, ఆనందంగా? అదేవిధంగా భవరోగం ఉన్నవాడు సుఖంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. ఈ భవరోగాన్ని నుంచి బయటపడాలంటే ఈ రోగం ఎందుకు వచ్చింది కనుక్కోవాలి కదా, డయాగ్నోస్ చేయాలి అని చెప్తున్నారు ఇప్పుడు ఈ 39వ శ్లోకంలో. ఆ మెకానిజం అన్నమాట, అసలు ఎలా జరుగుతుంది ఈ అధ్యాస. అందుకని ప్రథమాధ్యాస, ద్వితీయాధ్యాస అని రెండు పెట్టారు. ప్రథమాధ్యాస గురించి చెప్పారు 38వ శ్లోకంలో. నేను అది భావన, అహంకారమే ప్రథమాధ్యాసం. నేను ఉదయం లేవగానే అహంకారం వస్తుంది కదా, నేను ఫలానా, ఫలానా వారి భార్యని, ఫలానా ఆవిడ భర్తని, నేను వారి తండ్రిని, వారి తల్లిని అనే భావన వస్తుంది కదా, దీన్ని అహంకారం అంటారు. మనం తెలుగులో అనే అహంకారం కాదు, వాడికి చాలా అహంకారం అండి అంటే అది వేరే అహంకారం. ఇక్కడ నేను అనే భావన మొదట వస్తుంది. నిద్ర లేవగానే ఇదే కదా వస్తుంది. బ్రష్ మీద పేస్ట్ వేసుకోవడానికి ముందు లేచి కూర్చోగానే నేను ఉన్నాను, నేను అనే భావన, ఈ శరీరం మనస్సు నేను అనే భావన, ఆ భావనకి అహంకారం అనే పేరు. అదే ప్రథమ అధ్యాసం. ఈ ప్రథమ అధ్యాసం వచ్చిన తర్వాత రెండవ అధ్యాసం మొదలవుతుంది, అది సంసారం. ప్రథమ అధ్యాసంలో నో ప్రాబ్లం, నేను అని తెలుస్తుంది, నా బ్రష్ నా పేస్ట్ తీసుకుని నా సోపు డబ్బా తీసుకుని స్నానం చేస్తాం, ముఖం కడుక్కుంటాం, నో ప్రాబ్లం. ఆకలి అవుతుంది, అన్నం తింటాం, టిఫిన్ చేస్తాం, నో ప్రాబ్లం. కానీ ఎక్కడ ప్రాబ్లం అంటే ద్వితీయ అధ్యాసంలోనే ప్రాబ్లం. రెండవ అధ్యాసం పాముని తాడు మీద కల్పించడం ప్రథమాధ్యాసం. పాముని తాడు మీద కల్పించడం ప్రథమాధ్యాసం. పాము అన్నాం, అందరితో ఆగలేదుగా అధ్యాసం. రెండో అధ్యాసం ఏమిటి? ఇది నన్ను కరుస్తుంది, ఇది నా వెంట పడుతుంది, ఇది అలా ఉన్నది ఇలా ఉన్నది అని ఇవన్నీ అధ్యాసాలు అన్నమాట. రెండో అధ్యాసం పాము ఉన్నది అనే అధ్యాసం వస్తేనే కదా మిగతావన్నీ వచ్చినాయి, భయం అన్నీ కూడా. కనుక మొదటి అధ్యాసమే రెండవ అధ్యాసానికి కారణం. అదేవిధంగా మన జీవితంలో కూడా నేను ఈ శరీరాన్ని ఫలానా మన పేరు రూపం ఇవన్నీ నిజమనుకుంటాం మనం. ఆ బ్రహ్మస్వరూపమైన నేను నా మీద ఈ యొక్క నామాన్ని రూపాన్ని కల్పించుకుంటాం. ఓటర్ లిస్టులో మరీ వేయించుకొని, రేషన్ కార్డులో, బ్యాంకులో పేరు రూపంతో ఉన్నటువంటి దాన్ని కల్పించుకున్నాం. ప్రథమ అధ్యాసం చేసి తర్వాత నాకు సంబంధించినవన్నీ కూడా ద్వితీయ అధ్యాసం మొదలవుతుంది. ఏమిటది చెప్తున్నారు? ఇచ్ఛాది రాగాది సుఖాది ధర్మికాః సదా ధియ సంస్కృతే హేతవః పరే. పరే బ్రహ్మణి, పరే అంటే పరే ఆత్మని, బ్రహ్మణి బ్రహ్మస్వరూపమునందు, నీ యొక్క బ్రహ్మస్వరూపమునందు నువ్వు దానిపైన ఏం చేస్తున్నావు? ఇచ్ఛ ద్వేష సుఖ దుఃఖ ఆది పదార్థ. ఇచ్ఛ అంటే కోరిక, కోరిక రాగానే ఏమొస్తుంది? ఆ కోరిక తీర్చుకోవాలనేటువంటి కామ, ఇచ్ఛలోనే కామ కోరుకోవడం యోగక్షేమం. నాకు లేనటువంటిది కావాలి అనేటువంటి కోరిక యోగ. క్షేమ అంటే పొందిన తర్వాత దాన్ని, కోరుకున్న దాన్ని పొందాను, పొందిన దాన్ని రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం క్షేమం. అప్రాప్త విషయే ఇచ్ఛ కోరిక, ప్రాప్తస్య విషయే రక్షణం క్షేమం. పొందలేదు, పొందాలని కోరుకున్నాను, అది యోగం అంటారు. పొందిన దాన్ని రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం దాన్ని క్షేమం అంటారు. యోగ క్షేమం వహామ్యహం. ఎల్ఐసి ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక కుండ వేసి పూర్ణ కుంభంలాగా యోగక్షేమం వహామ్యహం అంటారు. యోగ అండ్ క్షేమం ఇన్సూరెన్స్. అదేవిధంగా ఇక్కడ ఇచ్ఛ ఆది అంటే యోగక్షేమాలు చూసుకొని తర్వాత వాటి మీద రాగాన్ని పెంచుకుంటాం. రాగం అంటే ఇల్లు కావాలి అని కోరుకున్నాను, పొందాను యోగం. పొందిన తర్వాత దానికి ఒక సెక్యూరిటీ గార్డ్ రక్షణం, సెక్యూరిటీ గార్డ్ లేకపోతే ఒక డాగ్ రక్షణం, ఆ ఇంటిని రక్షించాలి కదా. దాని మీద రాగం మళ్ళీ పొందిన తర్వాత మమకారం, నా సొంత ఇల్లు, నా ఇల్లు అనేటువంటి ఒక అటాచ్మెంట్. రాగం అంటే అటాచ్మెంట్, దాని మీద మమకారం. రాగ ఆది ఏదైనా ద్వేషం కూడా వస్తుంది, రాగ ద్వేష రెండు పక్క పక్కనే వస్తాయి. ఆ ఇంట్లో కనుక ఏదన్నా లీక్ గీక్ ప్రాబ్లం ఉంటే ద్వేషం కూడా వస్తుంది, ఇది ఎక్కడ ఇల్లురా ప్రాబ్లం. 24 అవర్స్ వాటర్ వస్తుంటే రాగం, ఒకటే అటాచ్మెంట్ ఇంటి మీద. నీళ్ళు కనుక రాకపోతే ద్వేషం, బస్ ఈ ఇల్లు మారిపోతే బాగుండి, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుందా? ఆది పదార్థ ద్వేషం. మనుషుల మీద కూడా అంతే, వస్తువులే కాదు మనుషుల మీద కూడా అంతే. వాళ్ళకి రావాలని కోరుకుంటాం, వచ్చిన తర్వాత మనం అనుకున్న టైంలో వాళ్ళు వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే కోపం వస్తుంది. మనకేమో పనులు ఉంటాయి కదా, వాళ్ళ మీద రాగాన్ని పెంచుకుంటాం. రాగానే మిత్రుల మీద రాగం, స్నేహితుల మీద రాగం, బంధువుల మీద రాగం, వాళ్ళ మీద అనురాగాన్ని పెంచుకుంటాం. మాట మాట వచ్చినప్పుడు ఏదైనా భేదం వస్తే, మాట భేదం వస్తే కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. తాత్కాలిక ద్వేషమో శాశ్వత ద్వేషమో ఏదో ఒకటి వస్తుంది. ఇంట్లో వాళ్ళకే వస్తుంది, అప్పుడప్పుడు మొహాలు చూసుకోరు ఒకళ్ళకొకళ్ళు. నిన్నటిదాకా బాగానే ఉన్నారు, ఇవాడేమైందన్నారు. అది అంతే, మీకేం తెలుసు వాళ్ళ సంగతి. ముందు రోజు అనురాగం వచ్చినప్పుడేమో వాళ్ళని ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు అని చెప్పి పొగిడాము. ఏదన్నా కొంచెం మాట భేదాలు వస్తే, విభేదం వస్తే, ఇంతటి వాళ్ళు అనుకోలేదండి, నేను ఇట్లా చేస్తారని అనుకోలేదండి. ఇదన్నీ ఒక వాక్యంలో చెప్పారు రాముడు వారు. ఇచ్చ ఆది రాగాది సుఖాది, సుఖ అంటే దుఃఖం, సుఖ దుఃఖ, సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది, ఈ రెండు అన్ని ద్వంద్వాలన్నమాట, పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ అంటారు. ఈ ద్వంద్వాలన్నీ కూడా ధర్మికాహ, ఈ ధర్మాలన్నీ కూడా, ఈ వీటన్నిటి గుణాలు అంటారు. కామం అనే ఈ గుణాలు కలిగినటువంటి ధర్మిక, ధియహ సదా మనస్సునందు, ధియహ అంటే మన మనస్సు. ఇది రెండవ అధ్యాసం అన్నమాట. ఒకసారి నేను అని రాగానే నాది, నాకు కావాలి, ఇది నేను పొందాలి, ఇది పొందకపోతే నాకు కష్టం వస్తుంది, ఈ వ్యక్తి ఈ వస్తువు ఇది నాకు కావాలి, ఈ వస్తువు నాకు వద్దు, ఈ ఇల్లు ఇది వద్దు నాకు, ఇటువంటి ఈ యొక్క ఆలోచనలు అన్నమాట, అది ధియహ అంటే. ఈ ఆలోచనలన్నీ కూడా పరే కల్పితాహ, బ్రహ్మణి అందు కల్పించి, ఆత్మస్వరూపం అందు కల్పించుకొని మనం, దేనికి కారణం ఇవన్నీ సంస్కృతే హేతవః, ఇవే మన యొక్క దుఃఖానికి కారణం. సంస్కృతి అంటే సంసారం, కామ కర్మ సంకల్ప ఇవన్నీ సంసారం అంటే హియర్ కామ కర్మ, కోరిక ఆ కోరిక తీరడానికి చేసే కర్మ కామ కర్మ. వాటి కోసం కామానికి ముందు సంకల్పం, ఇవన్నీ చేస్తుంటాం కదా ఉదయం నుంచి, మన కోసం చేస్తాం మొదట, తర్వాత మా అబ్బాయి కోసం, మా అమ్మాయి కోసం, తర్వాత మనవడి కోసం, ఇంకా బతికుంటే ముది మనవడి కోసం. ఆయుష్ అడుగుతూ ఉంటాడు, ముది మనవడికి ఒడుగు చెయ్యాలని చెప్పి ఆయుష్ కావాలి, ఆయనకు ఒడుగు అయ్యే వరకు నన్ను ఉంచుంటాడు. ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట, పెరుగుతుంటాయి మనిషికి. ఇవన్నీ కల్పించాడు సంసార హేతవః, ఇవన్నీ సంసారానికి కారణం అన్నారు. ఇవన్నీ సత్యమా నిజంగా అంటే, రాముల వారు చెప్తున్నారు ఇది సత్యం కాదు. ఏవి ఈ రాగ ద్వేష కామ సుఖ దుఃఖ ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావే, ఉదయం నుంచి రాత్రి దాకా నిద్రపోయేదాకా, మెలకు వచ్చినప్పటి నుంచి రాత్రి దాకా ఊపి రాడకుండా, ఈ సుఖ దుఃఖాన్ని ఈ రాగ ద్వేషాలు ఇవన్నీ అనుభవిస్తున్నావు చూసావా, ఇవన్నీ నిజంగా ఉన్నాయంటావా, ఉంటే ఎప్పుడు ఉండాలి కదండి, ఇవి నిజం కాదంటున్నారు రాముల వారు. ఎలా ఎలాగంటే చూడు, మూడవ లైన్లో యస్మాత్ ప్రసుప్తౌ తదభావత, ఎప్పుడు నువ్వు నిద్రపోయేస్తున్నావో మంచి గాఢ నిద్రలో, సుప్తౌ అంటే నిద్రయందు, గాఢ నిద్రయందు, సుప్తౌ ప్రసుప్తౌ అంటే బాధ ప్రకర్షేణ సుప్త, ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాడు చూసారా, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినానండి అంటుంటాడు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినాను నీకెట్లా తెలుసు అసలు, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినానండి అని చెప్పి మనం కూడా భాష వ్యక్తం చేస్తుంటాం. ఒకసారి ఎక్స్ప్రెషన్ చేసామా లేదా, రాత్రి అసలు ఒళ్ళే తెలియదులేదండి నాకు నిద్రపోయినాను అన్నాడు. అది ప్రసుప్తౌ అంటే అర్థం. యస్మాత్ ప్రసుప్తౌ తదభావత, తత్ అంటే ఏమిటి, ఇచ్ఛ రాగ ద్వేష సుఖ దుఃఖ, ఆ మొదట్లైన మొత్తం, ఆ తత్ అంటే ఆ మొదట్లైన చెప్పినవన్నీ కూడా అభావత ఉన్నాయా లేవు, అభావత అంటే లేవు లేకపోవడం వల్ల, అవన్నీ కూడా మనం కల్పించుకున్నవే. నిజమైనవైతే ఉండాలి కదండి, మంచి గాఢ నిద్రలో అబ్బాయి సమస్య లేదు, అమ్మాయి సమస్య లేదు, కోడల సమస్య లేదు, మన అనారోగ్య సమస్య లేదు నిద్రపోయినా, ఇంట్లో లీక్ అవుతున్న సమస్య లేదు, ఏ ఏ సమస్యలు భావించామో మెలకుతో ఉన్నప్పుడు అవన్నీ లేవు. ఎప్పుడు మంచి గాఢ నిద్రలో ఎక్కడికి పోయినాయి ఆలోచించారా ఎప్పుడన్నా, అది సత్యమైతే ఎప్పుడు ఉండాలి కదా, అవి లేవు అంటే నిద్రలో మెలకుతో ఉన్నప్పుడు మాత్రమే అవి నువ్వు కల్పించుకున్నావు, కానీ ఆ అహంకారం ప్రథమాధ్యాసం ఉన్నప్పుడే కదా కల్పించుకున్నావు. ప్రథమాధ్యాసం పోయింది, మంచి నిద్రలో నేను నిద్రపోతున్నానని గుర్తుందా మీకు? నేను కుషన్ బెడ్ మీద పడుకున్నాను, కుర్లాన్ బెడ్ మీద పడుకున్నాను, ఏసీ రూమ్లో పడుకున్నాను, నేను అనే భావన ఉన్నదా ఆ నిద్రపోయేటప్పుడు? అది ప్రథమాధ్యాసం కదా అహంకారం. ఆ ప్రథమాధ్యాసం పోగానే రెండో అధ్యాసం కూడా పోయింది. చూసారా, నేను అనే అహంకారం మెలుకు రాగానే నేను అని వచ్చింది అహంకారం, రెండో అధ్యాసం వచ్చేస్తుంది. రాగ ద్వేష, ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడతాడు, ఆవిడ ఎందుకు ఎట్లా చూస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. నిద్రపోయినప్పుడు ప్రథమాధ్యాసం లేదు, అందుకని ద్వితీయ అధ్యాసం కూడా లేదు. రెండవ అధ్యాసం అంటే మొదటి భ్రాంతి లేకున్నప్పుడు రెండవ భ్రాంతి రాదు అంతే కదా. మొదటి భ్రాంతి లేదు కనుక నిద్రలో అహంకారం అనే భ్రాంతి లేదు కనుక రెండవ భ్రాంతి దిగులు, చింత, బాధ, కష్టాలు, నష్టాలు అన్నీ లేవు నిద్రలో. అందుకే హాయిగా అందరూ నిద్రపోవడానికి బెడ్ అంత చక్కగా చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. నిద్రపోయేటప్పుడు కూడా బాధలు ఉన్నాయనుకోండి, ఒకవేళ ఏది అన్ని ప్రాబ్లమ్స్ నిద్రపోయేటప్పుడు కూడా ఉంటే ఎవరన్నా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తామా? కళ్ళల్లో కారప్పొడి వేసుకుని అయినా సరే మెడుకుతూ ఉండాలని చూస్తాం. స్వామిజీ అంటుంటారు, కళ్ళల్లో మిరప పొడి వేసుకుని అయినా సరే అమ్మో నిద్రొద్దు, నిద్రపోతే అన్ని జ్ఞాపకం వస్తాయని చెప్పి నిద్రపో. ఎవరన్నా అట్లా ప్రయత్నం చేస్తున్నావా? నిద్రపోవడాని కోసం ఎంత ప్రయత్నం చేస్తాము మనం. ఇంకా క్లాసులు కూడా నిద్రపోతాం, ఎప్పుడప్పుడు ఎక్కడ సమయం వస్తే అక్కడ నిద్రపోతాం. రైల్లో పోతాం, బస్సులో పోతాం, హాయిగా ఉంటుంది కదా నిద్రపోతే. ఎందుకంటే అహంకార భ్రాంతి ప్రథమాధ్యాసం లేదు, రెండవ అధ్యాసం రాగ ద్వేష సుఖ దుఃఖాలు అన్నీ లేవు, హాయిగా ఉంది. ఏదో భగవంతుడు ఆ నిద్ర అనేది పెట్టాడు, లేకపోతే మనం ఎప్పుడో అవుతే. ఆ నిద్ర పట్టడం కోసం జనం ఎంత కష్టపడతారో చూశారండి. కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆకలి, ఆకలి నిద్ర ఈ రెండు ఉన్నాయంటే ఆకలి లేకపోయినా కష్టమే, నిద్ర లేకపోయినా కష్టమే. కంటి నిండా నిద్ర ఉన్నవాడికి ఉన్న సుఖం మరొకటి లేదు. అందుకే నిద్రపోవడం కోసం మాత్రలు వేసుకుంటారు జనం, నిద్ర మాత్రలు వేసుకుంటారు పాపం కొంతమంది నిద్రపోవడం కోసం. అవి వేసుకున్న తర్వాత కూడా నిద్ర పట్టదు, వాటికి అలవాటు పడిపోతుంది. ఎట్లాగైతే చీవులు డీడీటీకి అలవాటు పడిపోతాయో, డీడీటీ వేస్తే చీవులు రావని చెప్పి మనం వేస్తాం. కొంతకాలం అయిన తర్వాత చీవులు డీడీటీకి అలవాటు పడిపోయి డీడీటీ వేసినా కూడా వస్తాయి అవి. అదేవిధంగా మనం కూడా నిద్ర వస్తుందని చెప్పి మాత్రలు వేసుకుంటారు జనం, పాపం వేసుకున్నా కూడా నిద్ర రాదు. దోష పెంచుతూ ఉంటారు, ఒక్కొక్కసారి ఆళ్ళే అవుట్ అన్నా. అంత ప్రమాదం నిద్ర మాత్రలు. ఎందుకంటే ఆ నిద్ర కోసం తప్పిస్తారు మనుషులు. కారణం ఏమిటో తెలుసా? ప్రథమాధ్యాసం లేదు, ద్వితీయ అధ్యాసం లేదు, ఇది విషయం. రామగీత చదవకపోతే తెలియదు ఇది. ప్రథమాధ్యాసం ఒకటి ఉందని, ద్వితీయ అధ్యాసం ఒకటి ఉందని ఏం తెలుస్తుందండి? లేకపోతే ఏదో నిద్రపోతాం, హాయిగా ఉంది, పడుకున్నాం అంతే చాలంటాం. శాస్త్రం చెప్తుంది నీకు ఎందుకు హాయిగా ఉందో తెలుసా? అహంకారం లేదు, ఆ అహంకారం వల్ల పుట్టేటటువంటి మమకార భావనలు లేవు అక్కడ. అది విషయం, అది చెప్తున్నాను ఇక్కడ. యస్మాత్ ప్రసుప్తౌ తదభావతః పృష్టవ్ అయిన తర్వాత పరః సుఖస్వరూపేణ విభావ్యతే హినః. ఇప్పుడు అవన్నీ లేవు, ఇవన్నీ లేవు కనుక, యస్మాత్ ఇవన్నీ లేవు కనుక అవన్నీ కల్పింపబడినవి అని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా లేవు కదా నిద్రలో, హాయిగా నిద్రపోయినాం కదా. తర్వాత నిద్రలో ఎటువంటి స్థితి మనకు తర్వాత చెప్తున్నారు నాలుగో లైన్లో. మన నిద్రలో ఎలా ఉన్నాం మనకు తెలియదు కదా, రాముల వారు చెప్తున్నారు చూడండి. నిద్రపోయేటప్పుడు మనకు ఎట్లా ఉంటాం మనకు తెలియదు అసలు విషయం. ఏం చెప్తున్నారు? సుఖస్వరూపేణ నహ పరహ విభావ్యతే. ఆ పరబ్రహ్మ స్వరూపం మనకు విభావ్యతే అంటే తెలుస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటాం మనం నిద్రపోయేటప్పుడు హాయిగా. నహ అంటే మనందరికీ అనుభవమే కదా, మనందరికీ అనుభవమే. ఏమిటి? సుఖస్వరూపేణ విభావ్యతే. సుఖస్వరూపం మనందరికీ విదితమే. నిద్రలో మనం నిద్రపోయినప్పుడు సుఖస్వరూపం మనందరికీ తెలుసు అన్నారు. నహ మనందరికీ విభావ్యతే తెలుసు కదా, పరహ సుఖస్వరూపేణ విభావ్యతే అని. అంటే ఆ పరం బ్రహ్మం ఆత్మస్వరూపం సుఖస్వరూపంగా మనకు అనుభవంలోకి వస్తున్నది కదా అందరికీ. ఏమండి ఎక్కడొస్తున్నదండి అంటావా, చెప్తా విను. అక్కడ చెప్పలేదు, మనం సప్లై చేసుకోవాలి. నిద్ర లేచిన తర్వాత హాయిగా నిద్రపోయినాను, అది సుఖం కదూ, సుఖస్వరూపం కదా. హాయిగా నిద్రపోయినావు అంటే ఎలా పోయినావు హాయిగా, ఏమీ తెలియలేదు. అహం సుఖం అస్వాప్తం, నేను హాయిగా నిద్రపోయినాను. అహం నేను సుఖం హాయిగా అస్వాప్తం నిద్రపోయాను. ఇంకా ఆగలేదు డైలాగ్. న కించిత్ అవేదితం, ఏ కొంచెము నాకు తెలియదు, ఏదీ నాకు తెలియదు. న కించిత్ కొంచెం కూడా, ఏ విషయము కూడా అవేదితం తెలియలేదు. బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది స్టేట్మెంట్, అహం సుఖమస్వాప్తం న కించిద్ అవేదితం, నేను హాయిగా నిద్రపోయినాను నాకేమీ తెలియదు అని. అందరికీ మనకు అనుభవం ఉన్నదా లేదా గాఢ నిద్రలో, మరి చెప్పండి. అప్పుడు ఈ సుఖం ఈ దుఃఖం, ఈ మీరు అనుకుంటున్నటువంటి రాగాలు, ఈ ద్వేషాలు, కోపాలు, తాపాలు, ఈర్ష్యలు, ఇవన్నీ ఎక్కడికి పోయినాయండి అంటే వెలుగు వచ్చినప్పుడు నువ్వు కల్పించుకున్నావు, అహంకారాన్ని కల్పించుకున్నావు. ప్రథమ అధ్యాసం అహంకారం మీద మమకారాన్ని కల్పించుకొని అధ్యాసంలో పడి దిగులు పడ్డావు. అవి లేవు అంటే నీకు సుఖం. అప్పుడైతే అప్పుడు నిద్రపోమంటారా స్వామిని? ప్రసుప్తవు అభావత, మంచి నిద్రలో ఇవన్నీ ఉండవు కనుక అప్పుడు నిద్రపోదామా అన్నారు. అవసరం లేదు. నిద్రలో ఇవన్నీ లేవు అంటే అహంకారం లేకపోవడం వల్ల ఇవన్నీ లేవు, నేను అనే భావన, ఆ భావన తర్వాత పుట్టే మమకారం వల్ల ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మెలకువలో ఉన్నప్పుడు కూడా అహంకారంతో ఆపేసేయాలి, మమకారం రాకూడదు. అది మనం చేయవలసింది ఏమిటి? ఇప్పుడు సుఖం కోసం హాయిగా ఉన్నాను కదా అని చెప్పి పొద్దు నిద్రపోదాం అంటే రాదు కదా, వస్తే పర్వాలే అది రాదుగా. ఏదో 3 గంటలు 4 గంటలు నిద్ర వస్తుంది కానీ 24 గంటలు నిద్రపోగలమా కుంభకర్ణుడిలాగా? కుంభకర్ణుడు కూడా 6 నెలలే పోతాడు నిద్ర, 6 నెలలు మెలుకోవాల్సిందే. ఎవరు 24 అవర్స్ 360 డేస్ నిద్రపోలేరు. కనుక మరి ఏం చేయాలి మనం? ఇప్పుడు మనకు మెలకుతో ఉన్నప్పుడు కూడా ఈ నిద్రలో ఉన్న సుఖమే ఉండాలి. ఓకే, మెలకుతో ఉండాలి, సినిమా చూడాలి, సీరియల్ చూడాలి, లడ్డు తినాలి. నిద్రలో ఉంటే ఏం చూడలేం కదా, లడ్డు తినలేము, సినిమా చూడలేము, పెళ్లికి వెళ్ళలేము, ఫంక్షన్స్కి వెళ్ళలేము. మంచి నిద్రలో ఉంటే ఏముంది? కనుక మెలకుతోనూ ఉండాలి, నిద్రలో ఉన్న సుఖము కావాలి. కావాలి వద్దా? కావాలంటే చెప్తాను ఫర్దర్, లేదంటే వద్దు. నిద్రలో ఉన్న సుఖము కావాలి అయితే మేము అన్నీ అనుభవించాలి. ఇడ్లీ సాంబార్ అనుభవించాలి, తినాలి, హాయిగా మంచి ఇల్లు సోఫా సెట్టు అన్నీ బాగా ఉండాలి. ఎలా, మార్గం ఏమిటి? మార్గం చెప్తున్నారు. ఏం లేదు, సింపుల్, అహంకారంతో ఆపేసేసాయి. మొదటి అధ్యాసంతోనే ఆపేసాయి, రెండో అధ్యాసాన్ని రానివ్వవారు. అది ఎలా? రెండో నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు, 40వ శ్లోకంలో. అసలు ఈ అధ్యాసం వచ్చిన తర్వాత ఇది ఎలా ఏర్పడింది? ఈ అధ్యాసం ఏర్పడటానికి కారణం ఏంటి? మొదటి అధ్యాసం ఏర్పడటానికే కారణం ఏమిటో తెలుసుకుంటే మనం మొదటి అధ్యాసంతోనే ఆపేయచ్చు. ఆపేసి రెండవ అధ్యాసానికి చోటు ఇవ్వకుండా అదే అధ్యాసం. రెండవ అధ్యాసం కోపం అవన్నీ వస్తాయి. మొదటి అధ్యాసంతోనే మనం మన యొక్క వ్యవహారం చేయొచ్చు, రెండవ అధ్యాసం లేకుండా. రెండవ అధ్యాసమే సంసారానికి కారణం. ద్వితీయ అధ్యాసం మమకారం, రాగ, ద్వేష, కామ, క్రోధ. ఎందుకని అంటే మొదటిది అధ్యాసం అని మనకు తెలియకపోవడం వల్ల ఇది ఎలా జరిగింది, దీని మెకానిజం తెలియకపోవడం వల్ల రెండో అధ్యాసానికి దారితీస్తుంది. కనుక ఇప్పుడు మనం తెలుసుకున్నాం, రెండు అధ్యాసాలు ఉన్నాయి, ప్రథమాధ్యాస ద్వితీయాధ్యాస. ప్రథమాధ్యాస అహంకారం, ద్వితీయాధ్యాస మమకారం, ఇచ్ఛ రాగ ద్వేష కామ క్రోధాలన్నీ కూడా అదే కదా బాధ. అహంకారం వరకు బాధ లేదు, కానీ రెండవ అధ్యాసమే బాధ. అసలు ఈ మొదటి అధ్యాసం ఎట్లా జరుగుతున్నది, ఏమిటి దీని మెకానిజం, అది తెలుసుకున్నామంటే ఇంకా సింపుల్ చెప్తున్నారు. తర్వాత శ్లోకం చదువుతాం, 40వ శ్లోకం. చాలా ముఖ్యమైన శ్లోకాలు, అన్ని టెక్నికల్ శ్లోకాలు అంటారు. 40వ శ్లోకం, 54వ పేజీ.
అనాద్య విద్యోద్భవ బుద్ధి బింబత బుద్ధిబింబిత జీవ ప్రకాశోయమి తీర్యతే చిత. ఆత్మాధియ సాక్షితయా పృథక్ స్థిత బుద్ధ్యా పరిచ్ఛిన్న పరస్స ఏవ హి.
ఇలా చాలా ముఖ్యమైన శ్లోకం. జీవుడు అంటే ఎవరు చెప్తున్నారు, జీవుడు జీవుడు అంటుంటారు కదా అందరూ, ఆ జీవుడు ఆ జీవాత్మ అంటుంటారు. అసలు జీవుడు అంటే ఎవరు చెప్తున్నారు, ఈ రెండు లైన్లో చెప్తున్నారు. ఎవరు జీవుడంటే, అయం జీవ ఇతి ఈర్యతే, ఈయనని జీవుడు అంటారు. ఎవరు ఎవరు ఆ జీవుడు, జీవ అని రెండు లైన్లో ఉంది చూడండి. అయం దీనిని జీవాహ ఈర్యతే అని పిలుస్తారు. ఏమిటి ఆ జీవుడు అంటే చెప్తున్నారు, అనాది అవిద్య ఉద్భవ బుద్ధి బింబిత చిత ప్రకాశ జీవ. ఏమన్నా ఒక్క మాట అర్థమైందా, అనాది అంటే మొదలు లేనటువంటి, అనాది అంటే ఆది లేనటువంటి, మొదలు లేనటువంటి అనాది. అవిద్య అజ్ఞానము అని అర్థం, మాయా. అవిద్య అంటే మాయా, మాయ వలన ఉద్భవ పుట్టినటువంటి, పుట్టినటువంటి మొదలు లేనటువంటి మాయ ఏదైతే ఉందో ఆ మాయ వలన పుట్టినటువంటి అని అర్థం. అనాది అవిద్య అంటే మొదలు లేనటువంటి మాయ, దానికి పుట్టుక లేదండి. పుట్టుక లేనటువంటి మాయ ఒకటి ఉన్నది, ఆ మాయ వలన ఉద్భవ పుట్టినటువంటి. బుద్ధి బింబిత చిత ప్రకాశతే, బుద్ధి అంటే మనస్సు, మన బుద్ధి అంతఃకరణంలో. చిత అంటే ఆత్మ చైతన్యం ఈ యొక్క మనస్సులో ప్రకాశతే ప్రకాశిస్తుంది, అంటే ప్రతిబింబం ఏర్పడుతుంది. మీరు అద్దం ముందు నుంచుంటే మీ ముఖం ఎట్లా కనపడుతుందో ప్రతిబింబం, మన అద్దం ముందు నుంచుంటే మన ముఖం కనపడుతుంది కదా, మన ముఖం బింబముఖం, మిడకాయ మీద ఉన్న తలకాయ కనపడుతుంది, గ్రీవస్థ ముఖం. ఇది కాయని ఎందుకు పెట్టారో తెలియలే నాకు, తలకాయ మెడకాయ ఎందుకు, ఎందుకు కాయ అంటారు. ఓకే, ఓహో, ఎందుకంటే నాకు పండింది కాబట్టి నేను కాయ, మంచి ఎక్స్ప్లెనేషన్, పండలేదు కాబట్టి కాయ అన్న. వేదాంత స్టూడెంట్ ఎక్కిపోయింది వేదాంతం బాగా. సరే, ఈ తల మీద ఉన్న మెడ మీద ఉన్నటువంటి ఈ తల అంటే బింబముఖం, ఈ నిజమైన ముఖం. అద్దంలో కనబడే ప్రతిబింబ ముఖం నిజం కాని ముఖం. ఇది సత్యం, అది మిథ్య కదా. ఈ ముఖం నిజమైన ముఖం, అది కనపడేది సత్యం కాదు. ఈ ప్రతిబింబ ముఖం కనపడటానికి కారణం ఏమిటి, అద్దం. అద్దం ఉండాలి, అద్దంలో ముఖం ప్రతిబింబం కనపడాలంటే మీ ముఖం ఉండాలి. మూడు కావాలండి. ఏమిటి, మన ముఖం ఒకటి ఉండాలి, అద్దం ఒకటి ఉంటే అద్దం ముందు ఏదుంటే అది ప్రతిబింబిస్తుంది, మీ ముఖమే కాదు ఏదుంటే అది ప్రతిబింబిస్తుంది అది ముందు. దాని స్వభావం అది, అద్దం స్వభావం ఏమిటి, దాని ముందు ఏదుంటే అది ప్రకాశిస్తుంది, అందులో అది రిఫ్లెక్ట్ అవుతుంది, అది ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబంగా కనపడుతుంది. మన ముఖం ఉంటే మన ముఖం కనపడుతుంది అందులో, అంతే కదా. సరేనండి, ఇప్పుడు అద్దం సంగతి ముఖం సంగతి ఎందుకంటే అద్దంలో నీ ముఖం ప్రతిబింబం ఎలా కనపడుతుందో ఈ మనస్సు అనే అద్దం ఉంది చూసావు, ఇది రిఫైన్డ్ మైండ్. ఈ శరీరం అంతా కూడా మూడు గుణాలతో చేయబడింది, కానీ అంతఃకరణం అనే సూక్ష్మ శరీరం మనస్సును చూశారు, సత్వగుణం చేత చేయబడింది, అది రిఫైన్మెంట్ అన్నమాట, చాలా శుభ్రంగా ఉంటుంది అది, స్వచ్ఛమైనటువంటి. అందులో ఆ అద్దంలో ఈ చిత్ అనేటువంటి చైతన్యం, ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిఫలించినప్పుడు ఈ ఆత్మ చైతన్యం అందులో ప్రతిఫలించినప్పుడు మీ ముఖం ఎట్లాగైతే అద్దంలో కనపడిందో, అద్దంలో కనపడిన ముఖం ఎట్లా ఉంటుంది, మీ ముఖం ఎట్లా ఉందో అట్లా ఉంటుంది, అవునా, మీ ముఖం ఎట్లా ఉందో అట్లాగే అద్దంలో కనపడిన ముఖం. అదేవిధంగా ఈ సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి ఈ బ్రహ్మ చైతన్యం, ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ ఆనంద, ఈ మూడు గుణాలు కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆనందం బ్రహ్మ చైతన్యం ఆ మనస్సు రందు ప్రతిఫలించి అహంకారం చిదాభాసం అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. మీ ప్రతిబింబం ముఖం ఎట్లయితే అద్దంలో కనపడిందో ఈ మనస్సు అనే అద్దంలో, ఇక్కడే ఉంది లోపల, ఈ మనస్సు అనే అద్దంలో ఆ బ్రహ్మ చైతన్యం మనస్సులో ప్రకాశించగానే ఆ ప్రతిబింబం కనపడి ఏమవుతుంది తెలుసా, అహం అని చెప్తుంది, నేను అంటుంది. ఈ నేను అని చెప్పి ఆ బ్రహ్మ చైతన్యం యొక్క మూడు లక్షణాలు తీసుకుంటుందండి. ఇది మన ముఖంలో ఉన్న లక్షణాలన్నీ ఆ ముఖం తీసుకుందా లేదా, ఈ ఎత్తులు పల్లాలన్నీ ఉన్నట్టుగా కనపడుతుంది దగ్గరికి వెళ్ళి పెడితే, దూరం నుంచి చూస్తే. అందుకే మీరు కరెక్ట్గా పెట్టుకుంటారు బొట్టు ఇక్కడ, అక్కడ ఎట్లా ఇక్కడ ఎట్లా ఉంది అట్లాగే ఉంటుంది అక్కడ. అంటే ముఖంలో లక్షణాలన్నీ అక్కడ ప్రతిఫలిస్తున్నాయి, చూసారా. అదేవిధంగా బ్రహ్మ చైతన్యము ఎగ్జిస్టెన్స్ దాని లక్షణం, ఈ ప్రతిబింబించే చిదాభాస వీడి జీవుడు, చిత్తు యొక్క ఆభాసం చిదాభాసం. చిత్తు యొక్క అంటే చిత్తు అంటే ఏమిటి, తెలుగులో చిత్తు కాదు, చిత్తు కాగితాలు, చిత్తు కాగితాలు అంటుంటారు, అది కాదు చిత్తు ఇక్కడ. చిత్తు అంటే చైతన్యం బ్రహ్మ. చైతన్యం బ్రహ్మ లక్షణాలు ఏమిటి, తైత్రీయంలో చదివా గుర్తుందా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అసత్యం ఉండడం అది అప్పు తీసుకుంది, ఇది అక్కడి నుంచి ఇక్కడ తీసుకుంది. ఇది ఎవరు, ఈ ప్రతిబింబ చైతన్యం, ఇది బింబ చైతన్యం. ఇందులో మనసులో ప్రతిఫలించేదాన్ని ఏమనాలి ఇప్పుడు మనం, ప్రతిబింబ చైతన్యం. ఇది బింబ చైతన్యం, ఇది ప్రతిబింబ చైతన్యం. ఇది చిత్తు అయితే ఇది చిదాభాసం. ఆభాసం అంటే ఏమిటి, చిత్తు యొక్క చైతన్యం యొక్క ఆభాసం అంటే నిజం కానటువంటి ఒక అసత్యమైనటువంటి ప్రతిబింబం. ప్రతిబింబం అంటే ప్రతిబింబం నిజమా, బింబం నిజమా, సూర్యబింబం నిజమా, సూర్య ప్రతిబింబం నిజమా, సూర్యబింబం నిజం. అదేవిధంగా చైతన్యం సత్యం, ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం చిదాభాసం. మీరు ఎట్లాగైతే సూర్యుడు సూర్య ప్రతిబింబం అన్నారు కదా, ఇక్కడ చిత్తు, చిత్తు యొక్క ప్రతిబింబం చిదాభాసం. అర్థమైందా, సూర్యుడు సూర్య ప్రతిబింబం అన్నట్లుగానే చైతన్యం చైతన్యం యొక్క ఆభాసం ప్రతిబింబం. ఆభాసం అంటే ప్రతిబింబం, దాన్ని చిదాభాసం అంటారు. చిత్తు యొక్క ఆభాసం చిదాభాసం, ఆ చిదాభాసంకే జీవుడు అని పేరు. అబ్బా, ఆ చిదాభాసం జీవుడు ఏం చేస్తున్నాడు, ఆ చైతన్యం యొక్క సత్తుని చిత్తుని ఆనందాన్ని అన్ని తీసుకుంటాడు. తీసుకొని ఏమంటాడు, నేనున్నాను. అసలు ఉన్నాను అనేది ఆయనకి సంబంధించింది, చైతన్యానికి సంబంధించింది. ఆ చైతన్యంలో ఉన్నటువంటి ఉన్నది ఉన్నది ఉంది కదా ఎగ్జిస్టెన్స్, అది తీసుకుని ఈ చిదాభాసం ఏం చెప్తున్నాడు, నేనున్నాను అన్నాడు. తర్వాత అందులో చైతన్యంలో ఏముంది, ఎరుక ఉన్నది, కాన్షియస్నెస్, అది కూడా తీసుకొని నాకు తెలుసు అంటున్నాడు. నేనున్నాను, నాకు తెలుసు, ఎలా ఉన్నావు, ఆనందంగా ఉన్నాను. నిద్రలో ఆనందంగా ఉన్నాడు కదా, ఆనందం ఆ సత్తు చిత్ ఆనందాన్ని అన్ని తీసుకొని జీవుడు నేను నాది అనుకొని తీసుకున్నానన్న సంగతి జ్ఞాపకం ఉండాలి కదా. అప్పు తీసుకొని మర్చిపోయినాడు, ఈ చిదాభాసం మర్చిపోయి, ఈ అహంకారం చిదాభాసం మర్చిపోయి ఇటువైపు తిరిగాడు. ఎటువైపు, శరీరం వైపుకి. ప్రతిబింబమే, ప్రతిబింబ జీవుడే చిదాభాసమే, ఆ అహంకారమే అది ఏర్పడటానికి. ఏమండి ప్రతిబింబం ఏర్పడటానికి కారణం ఏమిటి? ప్రతిబింబం ఏర్పడటానికి ఇక్కడ బింబం ఉంది, ప్రతిబింబం ఏర్పడింది, అది ఏర్పడటానికి కారణం అర్థం. ఆ అర్థంలో దానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది. అదేవిధంగా మనస్సు అనే అర్థానికి, సూక్ష్మ శరీరానికి ఈ స్థూల శరీరం ఫ్రేమ్. అర్థమైందా? ఆ ప్రతిబింబ ముఖం నిజంగా చెప్తే, మాట్లాడుతుంది అనుకోండి, ప్రతిబింబ ముఖం ఏం చెప్పాలి అది నిజంగా? ఆ ప్రతిబింబ ముఖం మాట్లాడుతున్నది అనుకోండి, ఏం చెప్పాలి? ఓ బింబముఖమా, నీ వల్లనే నేను ఇక్కడ ఏర్పడ్డాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని కదా థ్యాంక్స్ చెప్పాలి కదా. చెప్పకుండా ఆ ప్రతిబింబం ఏం చేస్తోంది, ఆ అద్దం చుట్టూ పట్టుకొని తిరుగుతున్నది. ఆహా, ఈ అద్దం ఎంత బాగుంది. ఎవరు ఆ ప్రతిబింబ ముఖం? ఊరికే కల్పన చేస్తున్నా నేను మీకు అర్థం కావడం కోసం. ఆ ప్రతిబింబ ముఖం ఆ అద్దాన్ని, బెల్జియం అద్దమా, దీని ఫ్రేమ్ బాగుందా లేదా, వుడెన్ ఫ్రేమా, సిల్వర్ ఫ్రేమా, గోల్డెన్ ఫ్రేమా అని చెప్పి దాని గురించి ఆలోచిస్తున్నది. ఎవరు? ఈ ప్రతిబింబం. ఆ ప్రతిబింబం నిజంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? ఈ బింబముఖం వల్లనే నేనున్నాను, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇలా నేను ఉండడానికి కారణం ఈ శరీరం అనేది ఉపయోగపడుతున్నది అని తెలుసుకోవాలని. దానికి బుద్ధి లేదు మనకు, దాని నిజంగానే దానికి బుద్ధి లేదు కదా. మనకు బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? జీవుడు ఏం చేయాలి? ఈ శరీరం వైపు మళ్ళకుండా శరీరానికి సంబంధించిన భార్యత్వం, భర్తృత్వం, భోగ్యత్వం, భోక్తృత్వం, కర్తృత్వం, ఈ ఇల్లు నాది, ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా జీవుడు అహంకారంతో అన్ని కల్పించుకుంటున్నాడు. ద్వితీయ అధ్యాస. ఈ ప్రథమ అధ్యాసంతోనే కొంచెం గుర్తుపెట్టుకొని, ఆ చైతన్యం వలననే నేను ఇక్కడ జీవుడుగా అహంకారంతో ఉండి ఈ శరీరాన్ని ఆకలి, అన్నం తినడం, నీళ్లు తాగడం, ఈ శరీరాన్ని పోషిస్తూ ఉన్నానని చెప్పి గుర్తుపెట్టుకుంటే నో సంసారం. గుర్తుపెట్టుకోకుండా ఇందులో పడిపోయినాడంటే మహాసంసారికి ఎంఎస్ సర్టిఫికేట్. స్వామీజీ చెప్తుంటారు వీడికి ఎంఎస్ డిగ్రీ ఇచ్చేస్తాం ఉన్నారు. నువ్వు అమెరికా వెళ్ళక్కర్లేదు, ఎంఎస్కి ఇక్కడే ఇచ్చేస్తావు. ఏమిటో తెలుసా? అది మహాసంసారి. తెలుసుకుంటే సంసారం లేదు, తెలుసుకోకపోతే సంసారం. ఎంత తేలికో చూస్తారా? ఈ చైతన్యం అనేటువంటిది ఇందులో ప్రతిబింబించగానే అహంకారం ఏర్పడుతుంది జీవుడు అన్నాం దాన్ని. ఈ జీవుడికి గనక రామగీత చదివి, ఉపనిషత్తులు చదివి వీడికి అర్థమైతే, అసలు ఈ జీవుడు సత్యమా అసత్యమా? ఈ జీవుడు జీవత్వం అనేది సత్యమా అసత్యమా? అసత్యం. ఎందుకంటే జీవుడు లేడు బ్రహ్మ లేకుండా. చిత్తు లేకుండా చిదాభాసం ఎక్కడుందండి? లేదు కదా. కానీ అజ్ఞానం వల్ల, మాయ వల్ల ఈ చిత్తు యొక్క ఆభాసమే చిదాభాసం, అహంకారం అని తెలుసుకోక ఈ మనిషి శరీరానికితో తాదాత్మ్యం అయిపోయి, ఈ శరీరానికి సంబంధించిన వాళ్లతో తాదాత్మ్యం అయిపోయి, ఈ శరీరం వల్ల, ఈ మనసు వల్ల, ఈ వీళ్ళందరి వల్ల వచ్చే సమస్యలు నిజమనుకుంటూ, వాటి గురించి దిగులు పడుతూ, చింతపడుతూ, బాధపడుతూ, రాత్రి పగళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటూ, ఏది ఈ అసత్యమైన చిదాభాస చేసే డ్రామా ఇదంతా అది నిజం అనుకుంటున్నాడు. చూడండి ఎంత కష్టపడుతున్నాడు మనిషి. శాస్త్రం అంటుంది, ఒరే నీకు అవసరమా ఇంత కష్టపడాలా? ఈ డ్రామాని తెలుసుకుంటే ప్రాబ్లమే ఉండదు. కానీ నువ్వు నిజం అనుకుంటున్నావు. చూడండి చెప్తున్నారు, అనాది అవిద్య ఉద్భవ బుద్ధి బింబిత. బుద్ధి బింబిత, బుద్ధి మనస్సు అంతఃకరణంలో ప్రతిఫలిస్తున్నది. బింబిత అంటే ఏమిటి? ప్రతిబింబంగా ఏర్పడింది. ఎవరు? స్థిత అలా ప్రకాశించేటటువంటి అంటే తెలిసేటటువంటి అహంకారానికే అహం ఆత్మ కార అనాత్మ. చూసారా, అహం అనేది చిత్, అది ఇక్కడ ప్రతిఫలించగానే శరీరంలో మనస్సులో అహంకార అన్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నలన్నీ చెప్పక్కర్లేదు మీకు, ఏదో చెప్పాలనిపించింది చెప్తున్నా. ఏమండి, అప్పుడు మాయ అనాది మొదలు లేదు, బ్రహ్మము కూడా అనాది మొదలు లేదు, అప్పుడు రెండైపోయినాయి కదా, ద్వైతం వచ్చిందిగా. మాయ అనాది ఎప్పుడు ఉంటుంది, బ్రహ్మము పురుషుడు ఎప్పుడు ఉన్నాడు, పురుష అంటే బ్రహ్మ చైతన్యం, మరి రెండున్నాయి కదా అంటే కాదు కాదు, ఈ మాయ మిథ్య, స్వతంత్రంగా ఉండలేదు, బ్రహ్మం మీద ఆధారపడుంది. మీ నీడ స్వతంత్రంగా ఉంటుందా? మీ నీడ స్వతంత్రంగా ఉండలేదు, మీరు లేకుండా మీ నీడ ఉంటుందా? అదేవిధంగా బ్రహ్మ యొక్క నీడలాంటిది మాయ, స్వతంత్రంగా ఉండలేదు, మాయ అనేటువంటిది స్వతంత్రంగా ఉండలేదు, బ్రహ్మము యొక్క నీడలాంటిది మాయ. నీడ సత్యం కాదు కదా, అదేవిధంగా మాయ కూడా సత్యం కాదు. ఈ ప్రతిబింబం ఎలా ఏర్పడింది? అవిద్య అనాది మాయయా బుద్ధి బింబిత, అవిద్య వల్ల మాయ, ఇందులోనే కదా మనస్సు అనేటువంటిది మాయ, ప్రకృతి మ్యాటర్ అంటారు, దాంట్లో ప్రతిఫలిస్తుంది. మీ ముఖం సత్యమా అర్థం సత్యమా? ముఖం సత్యం, ముఖం అద్దంలో కనపడే ముఖం సత్యమా ఈ ముఖం సత్యమా? అద్దంలో కనపడేది సత్యం కాదు. కనుక నేను నిద్రపోయినప్పుడు అద్దం లేదనుకోండి, మీ ముఖం ఉంటుందా ఉండదా? అద్దం లేనప్పుడు మీ ముఖం ఉందా లేదా? అదేవిధంగా అహంకారం లేకపోతే అహం నేను ఉన్నానా లేనా? నిద్రలో ఉన్నారు కదా, నిద్రలో ఉండబట్టే కదా నిద్ర లేచిన తర్వాత హాయిగా నిద్రపోయినానని చెప్తున్నారు. అహంకారం లేకపోయినప్పటికీ కూడా, మనస్సు అన్ని ఇంద్రియాలు పనిచేయనప్పటికీ కూడా నేనున్నాను అంటున్నారా లేదా? చాలా కొంచెం కష్టం సబ్జెక్ట్, యు హ్యావ్ టు అర్థం చేసుకొని తీరాలి ఈ జన్మలో మోక్షం రావాలంటే. ఏం చేస్తాం మరి? కనుక ఆ నిద్రలో నేను ఉన్నాను, అహం ఉన్నాను, అహంకారంగా లేను. నిద్రలో మెలకు రాగానే అహంకారం, భార్య నిద్రలో, భార్య భర్త, మీరు నిద్రలో భార్యగా ఉన్నారా భర్తగా ఉన్నారా ఏది తెలియదు. మెలకు రాగానే భార్యత్వం భర్తృత్వం అహంకారం వచ్చిందని అర్థం, మెలకు రాగాలి. కనుక ఈ వచ్చే పోయేది అన్నది చూసారా, అది మాయకి సంబంధించినది, అహంకారానికి సంబంధించినది. కనుక అది సత్యం కాదు. ఆ సత్యం కానటువంటి మాయా ఏదైతే కల్పిస్తున్నదో ఆ కాసేపు డ్రామా మెలకుతున్నప్పుడు అది సత్యం అవుతుందా? మనం సత్యం అనుకుంటున్నాం, అది భ్రాంతి, అది అధ్యాసం. అర్థమైందా ఇప్పుడు? రెమెడీ అధ్యాసాన్ని, అది సత్యం కాదని తెలుసుకోవడమే జ్ఞానం, అదే మోక్షం. ఇది సత్యం కాదు. సినిమా చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద, చూసేటప్పుడు టీవీ స్క్రీన్ సత్యమా, ఆ బొమ్మలు చూస్తున్నాం బొమ్మలన్నీ సత్యమా? హీరోయిన్ పాపం చాలా బాధపడుతుంది, హీరో పోట్లాడుతున్నాడు విలన్తో, అవన్నీ సత్యమా? అవన్నీ బొమ్మలే కదా, స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఆయన మనకేమైనా గుర్తుంటుందా? అసలు ఏడుస్తాం అంటే మర్చిపోయినాం, అదంతా స్క్రీన్ మీద బొమ్మనే మర్చిపోయినాం మనం. జీవితం కూడా ఒక డ్రామా లాంటిది, బ్రహ్మం అనే స్క్రీన్ మీద ఈ నాటకం అంతా జరుగుతోంది. ఆ నాటకం చూసేటప్పుడు భార్య భర్త పిల్లలు నేను ఇల్లు డబ్బులు ఇల్లు ఇవన్నీ చూసుకునేటప్పటికీ డ్రామాలో మనం ఇది స్క్రీన్ బ్రహ్మ స్క్రీన్ మర్చిపోయినాం. ఎవరా స్క్రీన్? నేనే, నా నిజమైన స్క్రీన్ మర్చిపోయి స్క్రీమింగ్ ఏడుస్తూ ఉన్నాం. ఒకటే దిగులు, శరీరానికి వచ్చే బాధలు నా బాధలే, మనసుకు వచ్చే బాధలు నా బాధలే, పిల్లలకు వచ్చే బాధలు నా బాధలే, ఇవన్నీ డ్రామాలో బాధలు, నిజంగా కాదు. అవి నిజం అనుకుంటే సంసారం, అవి నిజం కాదు అని తెలుసుకొని డ్రామా చూస్తూ ఉన్నాం అనుకో, డ్రామాలో యాక్ట్ చేస్తున్నాం అనుకో, అది మోక్షం. అర్థమైన మోక్షం అంటే చచ్చిపోయి పైకి పోవడం కాదండి. ఎవరికి కాదు చచ్చిపోయిన తర్వాత పైకి పోయే మోక్షం. ఇక్కడే నేను ఇది డ్రామా అని తెలుసుకుంటూ డ్రామాలో యాక్ట్ చేస్తూ ఈ డ్రామాలో జరిగేటటువంటి క్లైమాక్స్ కామెడీలన్నీ కూడా చూస్తూ ఉంటాను నేను. అంతేకాని నాకు ఎటువంటి సంబంధం లేదు. బ్రహ్మనైన నా మీద చైతన్యం మీద ఇవన్నీ కల్పింపబడినాయి. నాకు జ్ఞానం వచ్చిన తర్వాత ఇది కల్పన అని తెలిసిపోయింది. చదువుకోక ముందు, శాస్త్రం చదువుకోక ముందు అది సత్యం అనుకున్నాను, బాధపడ్డాను. ఇప్పుడు బాధపడటం లేదు. బాధ వచ్చినా కూడా ఇది బాధయే సత్యం కాదని తెలుసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. తెలిసిన తర్వాత కూడా వస్తాయండి. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా పాత జ్ఞాపక సైకిల్ పెడలింగ్ ఆపిన తర్వాత కూడా కాసేపు పోతుంది కదా. పెడలింగ్ ఆపావు కదా, ఎందుకు పోతుందంటే పోతుంది అది అంతే, ప్రీవియస్ స్పీడ్. అదే విధంగా జ్ఞానికి కూడా పాత మెమరీలు ఉంటాయి మనస్సులో. అవన్నీ అప్పుడప్పుడు తడుక్కు తడుక్కుమంటున్నా కూడా జ్ఞాని బాధపడడం. ఇవన్నీ ఓల్డ్ డ్రామా సీన్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. అంతేగాని జ్ఞాని వాటి వల్ల నిజంగా బాధపడడు. శరీరంలో ఉన్నంతసేపు పాత స్మృతులు వచ్చినా కూడా ఇవన్నీ కూడా మిథ్యా, సత్యం కాదు అని తెలుసుకుంటాడు. అదే చెప్తున్నారు రాముల వారి ఇక్కడ. అనాది అవిద్యా ఉద్భవ బుద్ధి బింబిత జీవ. ఇప్పుడు ఎవరు జీవుడు నిజంగా? జీవుడు సత్యమా? ఇప్పుడు ఆ యొక్క పరమాత్మ చైతన్యం యొక్క బింబమే, ప్రతిబింబమే కదా వీడు, నిజం కాదు కదా. కానీ కాసేపు డ్రామా వేసుకుందాం, ఏముంది, నష్టమేముంది కదా. డ్రామా ఆనందమే కదండి. లైఫ్ ఈజ్ ఎ స్పోర్ట్. ఇప్పుడు కృష్ణుడు లీల అంటే ఏమిటి అర్థమైందా మీకు? ఇప్పుడు జ్ఞానికి కూడా జీవితం లీల. కృష్ణుడికి జీవితం అంతా ఒక క్రీడ, లీల, భగవంతుడి ఆట అన్నాం. జ్ఞానికి కూడా ఒక ఆట లాంటిదే జీవితం. అర్థమైందా? ఆటలో ఓటమి గెలుపులు ఉంటాయి. ఆట అనేటువంటిది ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. కానీ ఇది ఒక ఆట లాంటిది. జ్ఞానికి కూడా అంతే. మీరు జ్ఞానులైతే జీవితమే ఒక పూబాట. ఆడుకో పై ఆట, చుమ్మా పాడతాడే కాని వాడి జ్ఞానం లేదు. జ్ఞానంతో మనసులో అనుకుంటే ఇప్పుడు జీవితం ఆనందమయమా దుఃఖమయమా చెప్పండి మీరే. తెలుసుకుంటే ఆనందమయం, తెలుసుకోకపోతే దుఃఖమయం. తెలుసుకున్నంటే మనకి ఆనందమయం. ఇప్పుడు మన చేతిలోనే ఉంది దుఃఖమయమా జీవితం ఆనందమయమా అని. తర్వాత ఆయన ఏం చెప్తున్నారు? ఆత్మధియః సాక్షితయా పృథక్స్థితః. ఈ యొక్క బుద్ధిలో ప్రతిబింబించినటువంటి అన్నీ కూడా ఆత్మధియః సాక్షితయా అంటే సాక్షిగా చూస్తూ ఉన్నాను వీటిని, నేను తెలుసుకుంటూ ఉన్నాను. పృథక్ అంటే వేరుగా, స్థిత వేరుగా ఉండి, స్థిత అంటే ఉండి, నేను ఆత్మని వేరుగా ఉండి అన్నారు. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద వచ్చే ఆ మంటలు, నీళ్లు, డ్రామాలో జరిగే క్యారెక్టర్లన్నీ ఆ స్క్రీన్ ఏమన్నా తాపుతాయా? పోయి మంటలు వచ్చినాయి, ఆ స్క్రీన్ కాల్చేస్తాయా? నీళ్లు వచ్చినాయి, ఆ స్క్రీన్ తడుపుతాయా? ఎందుకేనండి, ఎందుకట తడపం? వాళ్ళు పసులతో గుర్తుకుంటున్నారు అక్కడ క్యారెక్టర్స్, ఆ స్క్రీన్ ఏమైనా చిరిగిపోతుందా? ఎందుకేనండి, మళ్ళీ చెప్పండి. నిజం కాదు, అది నిజం కాదు. అందుకనే ఆ యొక్క స్క్రీన్ని, తెరని అవి ఏమీ చేయలేవు. ఎందుకంటే అవి నిజం కాదు. నిజం కానిది నిజమైనటువంటి తెరని ఎలా స్పందిస్తుంది, ఎలా స్పర్శిస్తుంది? అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యం, సత్యమైన ఆత్మ చైతన్యం నేను, ఈ యొక్క నామరూపాలు పేర్లతో కూడినటువంటి ఉన్నటువంటి దీన్ని, ఇది నన్ను స్పర్శించలేదు, ఇది నన్ను ఏమీ చెయ్యలేదు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి ఇంటికి వెళ్ళి. ఎలాగైతే స్క్రీన్ మీద వచ్చినటువంటివన్నీ కూడా ఆ స్క్రీన్ని తాకలేవో, ఎందుకని చెప్పారు, అది సత్యం కాదు గనక. అదేవిధంగా నిజంగా ఈ యొక్క భార్య, భర్త, పిల్లలు, తాపం, కోపం, ఈర్ష, అసూయ ఇవన్నీ కూడా సాక్షి చైతన్యమైన నన్ను తాకవు, తాకలేవు. అది ఇంపాసిబుల్. మనకి వస్తున్నాయి కదండి బాధలన్నీ అన్నాడు. అది మాయ గొప్పతనం. అలా చేస్తుంది మాయ మనల్ని, నిజం అనుకునేటట్టు చేస్తుంది. అది తాకని నిజం కాదు కదా, అవి అవన్నీ నిజంగా అనిపిస్తుంది సాక్షితయా. అందుకే మీరు చెప్తారు, ఏం చెప్తారు, నా కాలు నా చెయ్యి నా మనస్సు అన్నారు కానీ నేను మనస్సు అనలేదు. మీరు చూసారా, అదే సాక్షితయ. సాక్షిగా నేను చెప్తున్నానే కానీ నేను అది కాదు. నా గాజులు అన్నారు కదండి, నా గాజులు నా రింగులు నా అన్నట్లు కానీ నా కళ్ళు నా ముక్కు నా చెవులు అంటున్నాం కానీ నేనది కాదు. అది సాక్షితయా ప్రదక్షిత బుద్ధ్యా అపరిచ్ఛిన్న. పరిచ్ఛిన్న అంటే పరిమితం. ఈ బుద్ధి వల్ల, బుద్ధిలో ప్రతిబింబించినటువంటి చిదాభాసం వల్ల నేనెప్పుడు ఈ పర బ్రహ్మస్వరూపమైన నేను పరిమితుణ్ణి కాలేను, పరిమితం కాదు నేను. ఆ స్క్రీన్ మీద బొమ్మ కొంచెమే ఆక్యుపై చేస్తుంటుంది, స్క్రీన్ ఎంతో ఉంటుంది. ఎందుకని, స్క్రీన్ మీద ఉన్న బొమ్మ స్క్రీన్ని పరిమితం చేస్తుందా? చేయలేదు. అదేవిధంగా నన్ను, నేను అన్ని శరీరాల్లో ఉన్నాను, నన్ను ఏమీ చేయలేవు. అపరిమిత అపరిచ్ఛిన్న పరః ఎవరు? సహ జీవ, సహ ఏవ పరమాత్మ. ఆ జీవుడే నిజంగా కల్పించుకున్నాడే గాని నిజం కాదని. కనుక ఆ పరమాత్ముడే జీవరూపంలో ఈ శరీరాన్ని ఈ యొక్క నామరూపాలని అనుభవిస్తున్నాడు గాని నిజంగా ఇవన్నీ సత్యం కాదు అని ఎప్పుడు తెలుసుకుంటాం? సినిమా అయిపోయిన తర్వాత తెలుస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు స్క్రీన్ సత్యం అని అనిపిస్తుంది, స్క్రీన్ ఉన్నదని తెలియదు అసలు. సినిమా అయిపోగానే అయ్యో స్క్రీనా ఉన్నది ఇక్కడ, జ్ఞానం రాగానే అక్కడ డ్రామా అయిపోతే కానీ స్క్రీన్ తెలియదు. ఏమండి, స్క్రీన్ తెలియడానికి డ్రామా అయిపోవాలా? అయిపోకుండానే కూడా తెలుసుకోవచ్చే లేదా? ఏమండి మాకు స్క్రీన్ తెలియడం లేదు అని అంటారా? స్క్రీన్ తెలియాలి అంటే డ్రామా ఆగిపోవాలి అంటారా చెప్పండి మీరు? డ్రామా ఆగిపోవక్కర్లేదు, డ్రామా కంటిన్యూ అవ్వచ్చు, సీరియల్ కంటిన్యూ అవ్వచ్చు. ఎలా తెలుసుకునేది స్క్రీన్ని? అసలు సీరియల్ ఉండడానికే స్క్రీన్ కదండి కారణం. స్క్రీన్ తెలుసుకోవడానికి స్క్రీన్ స్విచ్ ఆఫ్ చేయాలా ఏమిటి? స్క్రీన్ ఉండబట్టే సీరియల్ తెలుస్తున్నది, స్విచ్ ఆఫ్ చేయకుండానే తెలుసుకోవచ్చా లేదా? స్విచ్ ఆఫ్ చేస్తే కానీ స్క్రీన్ తెలియదు అంటారా? స్విచ్ ఆఫ్ చేయక్కర్లేదు, డ్రామా సీరియల్ జరుగుతున్నప్పుడే ఈ స్క్రీన్ వల్లనే సీరియల్ చూస్తున్నాను నేను తెలుసుకోగలరా లేదా? అదేవిధంగా మీరు భారీగా ఇంట్లో పని చేస్తున్నప్పుడే, మీ ఇంట్లో పనులు ఆఫీస్ పనులు చేస్తున్నప్పుడే మీరు బ్రహ్మ చైతన్యం అని తెలుసుకోవచ్చు. అంతేగాని సమాధిలోకి వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకొని ఏదేదో సాధనలు చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? తెలుసుకుంటే చాలు. ఇవన్నీ చేయడానికి, ఈ పనులన్నీ, ఈ డ్రామా సీరియల్ జరగడానికి కారణమే ఈ బ్రహ్మస్వరూపమైన చైతన్యమైన స్క్రీన్ నేను. ఈ స్క్రీన్ బ్రహ్మ చైతన్యాన్ని నేను లేకపోతే భార్య లేదు, భర్త లేడు, పిల్లలు లేరు. చాలా ఉంది అర్థం చేసుకోవడానికి. ఇంటికి వెళ్ళి ఆలోచించాలి, బాగా ఆలోచించి ఆలోచించి నెమరు వేసుకొని జీర్ణించుకోవాలి. ఇలాంటి జ్ఞానం నిష్ట వచ్చినప్పుడే మోక్షం. అర్థమైందా? అంతవరకు దిగులు చింత మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, మన నీడలాగా. అవి పోవాలి అంటే ఈ జ్ఞాన నిష్ట కావాలి. నిష్ట కావాలి అంటే అదే వింటూ ఉండాలి, తిరిగి తిరిగి వింటూ ఉండాలి. ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి, కరుణ కావాలి. లేకపోతే మన మైండ్ తిరిగి పోతుంది గిర్రన ఇవన్నీ వినేటప్పటికి. బుర్ర తిరుగుతుంది, బుర్ర అంటే మైండ్ తిరుగుతుంది అని అర్థం. అంత ఈజీ కాదు ఇవన్నీ అర్థం చేసుకోవడం. ఎంతో శుద్ధమైన మనస్సు, శ్రద్ధ, భక్తి, ఓర్పు కావాలి. రాముని వారు ఈ విధంగా, ఆ జీవుడు ఎవరో కాదు నాయన, కల్పింపబడ్డాడు బ్రహ్మం చేత. జీవో బ్రహ్మ ఏవ నా పరహ, వేరు కాదు జీవుడే బ్రహ్మం. ఆ ముఖం నీదా కాదా? ఆ ముఖం సత్యమా? కాదు కదా. ప్రతిబింబ ముఖమేవ బింబముఖం అన్నాడు. అది ఎక్కడుందండి అసలు? ఇది లేకుండా అది లేదు కదా. కనుక అది నిజం అనుకోకండి. ఇది నిజం, ఇది ఎంత నిజమో నేను బ్రహ్మ చైతన్యాన్ని నిజం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.